స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. జూన్ 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. జూన్ 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం విన్నారు.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
శ్రోతస్ నమస్కారం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీ ఆర్జే భార్గవి. ఇవాళ వరల్డ్ యోగా డే. రకరకాల ఆసనాలు, ప్రాణాయామం వంటి ప్రక్రియలను సాధన చేయడమే యోగా అని చాలా మంది పొరబడతారు. వాస్తవానికి అవి సోపానాలు మాత్రమే. సోపానాలు అంటే తెలుసు కదా, మెట్లు. యోగ జీవనం సిద్ధించడానికి అవి సాధనాల వంటివి, పరికరాల వంటివి. యోగం అంటే పరిపూర్ణ జీవన విధానం, తొణికిసలాడే అద్భుతమైన జీవన కళ. యోగ స్థితి ఉన్నతమైందని గీతాచార్యుడు బోధించాడు. యోగి కావాలని అర్జునుణ్ణి స్వయంగా ఆదేశించాడు. శరీరాన్ని బుద్ధితో, బుద్ధిని మనస్సుతో, మనస్సును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగలగాలి. ఇలా చేయడం అంత తేలికేం కాదు. ఈ స్థితిని సాధించాలంటే ఒక క్రమ పద్ధతిలో జీవించాలి, ఆలోచించాలి. ఆ జీవన విధానాన్ని యోగ సాధన అంటారు. శరీరం, మనసు కేంద్రీకృతమైనప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్రాణాయామ ధ్యాన ఆసనాదులు యోగ సిద్ధికి దోహదం చేస్తాయి. రామాయణ ఆరంభంలో వాల్మీకి వర్ణించిన 16 సత్పురుష లక్షణాల్లో ఆత్మవాన్ అనేదొకటి. రాముడు ఆత్మవిదుడు అన్నారు వాల్మీకి. అది యోగి లక్షణం. నీకు పట్టం కడుతున్నాను అని తండ్రి అన్నప్పుడు రాముడు పట్టరాని సంతోషంతో ఊగిపోలేదు. మర్నాడే అరణ్యాలకు పోవాలని తీర్పిస్తే కుంగిపోనూ లేదు. అడవుల్లో కష్టాలకు కంటతడి పెట్టిన దాఖలాలు లేవు. ఏనాడో పాపం చేసి పుట్టాను, ఈ కోతి మూగతో వేగుతున్నాను అని చింతించిన ఘట్టాలు లేవు. భరతుడితో, విభీషణుడితో, మధ్యలో గుహుడితోనూ ఆయన ఒకేలా ఉన్నాడు. అయోధ్యలో, అడవిలో ఒకేలా ఉండగలిగాడు. అదే యోగ జీవనం అంటే. ఇంతటి స్థిరచిత్తం, స్థిత ప్రజ్ఞత రావాలంటే తనను తాను తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అదుపు చాలా ముఖ్యం. అందుకే యోగం అంటే చిత్తవృత్తుల నిరోధంగా పతంజలి మహర్షి నిర్వచించారు. మన శరీరంలో 72,000 నాడులు, 206 ఎముకలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 కోశాలు, అనేక ధాతువులు ఉన్నాయి. శరీరం పటిష్టంగా ఉండాలంటే నాడీ మండలం దృఢంగా ఉండాలి. నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తూ ప్రధాన శక్తి కేంద్రాల్ని షట్ చక్రాలుగా వ్యవహరిస్తారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే 6 చక్రాల్ని అధిగమిస్తే పరమపదమైన సహస్రార చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని అందుకోవడానికి సాధకులు సాగించే మార్గమే యోగా. ఉద్ధరేదాత్మనాత్మనం, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇది యోగావలంబనకు మౌలిక సూత్రం. ఆరోగ్యం అనేది ఒకరి నుంచి అరువు తెచ్చుకునేది కాదు. ఆధ్యాత్మిక శక్తి ఒకరు ధారపోస్తే సంక్రమించేది కాదు. ఎవరికి వారు శోధించుకోవాలి, సాధించాలి, ఆస్వాదించాలి. యోగా ఫర్ లివ్ లైఫ్ టు పొటెన్షియల్ అనే నినాదంతో నేటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. జీవితాన్ని శక్తివంతం చేసుకోవడానికి యోగ సాధన చేయాలి అనే శారీరక ఆరోగ్య సూత్రాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. యోగా అనేది మధురమైన మిఠాయి లాంటిది. ఆస్వాదిస్తేనే దాని వైశిష్ట్యం తెలుస్తుంది. యోగం అనే పదానికి శబ్దార్థ చంద్రిక సూచించిన అర్థాల్లో కూడిక, కూర్పు అనేవి చాలా ముఖ్యమైనవి. యోగ సాధనలు మనసును కట్టడి చేస్తాయి. దాని స్వేచ్ఛా సంచారాన్ని అదుపు చేయడం ద్వారా మనిషితో మనసుకు కూర్పునిస్తాయి. అలాగే తనువు మనసు కూడి ఉండడమే అసలైన యోగం. చిత్తవృత్తుల నిరోధం ద్వారా మనసుతో చక్కటి స్నేహం, అవగాహన ఏర్పడితే మనిషికి ప్రస్తుతం తానున్న స్థితి గురించి పూర్తి ఎరుక ఉంటుంది. ఇలా మనసుకు తనువుకు సంబంధాన్ని ఏర్పరచడంలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే యోగా చేసేవారు తప్పనిసరిగా ఆహార నియమాలు పాటిస్తారు. మనం తినే ఆహారం రాజస, తామస, సత్వగుణాల్లో ఉంటుంది. ఏ రకమైన ఆహారం ఎక్కువగా తీసుకునే వ్యక్తులు అలాంటి స్వభావాలను కలిగి ఉంటారని యోగ శాస్త్రం చెబుతుంది. సత్వశుద్ధి కలిగిన ఆహారం సాత్విక భావాలనిస్తుంది. ఇలాంటి ఆహారం తీసుకునే వారి శరీరానికి, మనసుకు ఒక దివ్య బంధం ఏర్పడుతుంది. ఈ కూడికే ఆహార యోగం. సాధన సమయంలో శారీరక, మానసిక మార్పులను, అనేక ప్రలోభాలను ఓర్పుతో, నేర్పుతో జయించాల్సి ఉంటుంది. రజో తమో గుణాలున్న ఆహారం తీసుకునే వారికి ఈ శక్తి తక్కువగా ఉంటుంది. వీరు యోగ సాధనలో నిలవడం కష్టమవుతుంది. ఇలా నిలబడలేని వారిని రామకృష్ణ పరమహంస అల్పబుద్ధులుగా అభివర్ణించారు. సాధనలో అలా జారిపోతున్న వారి గురించి పతంజలి మహర్షి, స్థ్యానువని మంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్ అనే సూత్రంతో హెచ్చరించారు. తీసుకునే ఆహారం యోగ సాధకుల పాలిట అపాయం అవుతుంది. దీన్ని జయించే ఏకైక ఉపాయం యుక్తాహారం, అదే సాత్వికాహారం. యోగ సాధనలో పరిపూర్ణత సాధించిన వారు సిద్ధులవుతారు. వారి మానసిక స్థితి అనుక్షణం సాత్వికంగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడమే కాదు, అసలు ఆహారం తీసుకోకపోవడం కూడా సరైన విధానం కాదు. యోగ సాధకులకు ఇది మంచిది కాదని మాస్టర్ సివివి కంచుపాటి వెంకటరావు వెంకట స్వామి వారు చెప్పేవారు. సాధన ప్రారంభించే ముందు అందరినీ అల్పాహారం తీసుకోమని చెప్పేవారు. ఆయన రూపొందించిన యోగ విధానం పేరు భృక్తరహిత తారక రాజయోగ సాధన. ఈ సాధన చేస్తున్నప్పుడు ఎవరైనా అతిగా ఆహారం తీసుకువచ్చినా, ఎవరైనా అస్సలు ఆహారం తీసుకోకున్నా, ఆ విషయాలు మాస్టర్ కు వెంటనే తెలిసేవి. వారికి ఆయన తగిన విధంగా యోగ మార్గాలను సూచించేవారు. సాధన చేస్తున్న సమయంలో కడుపు నిండిన వారు, ఖాళీ కడుపుతో ఉన్నవారు శారీరకంగా ఒకే స్థితిని పొందడం భక్తులు గమనించేవారు. కాబట్టి యోగ సాధకులు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యోగ శాస్త్రం చెబుతుంది. చేసే పనిలో నేర్పరితనాన్ని చూపించగలగడం కూడా యోగమే. యోగ కర్మాను కౌశలం అంటారు. మనం ఒక పని చేస్తున్నప్పుడు మన మనసు దాని మీదే లగ్నం కావాలి. ఆ సమయంలో వేరే విషయాలేవి మనసుపై ప్రసరించవు. యోగా పరిభాషలో దీన్ని చిత్తవృత్తి నిరోధం అంటారు. దీన్నే ఏకాగ్రత అని పిలుస్తారు. దీనివల్ల ఆ పని నాణ్యంగా ఉంటుంది, సత్ఫలితాలు వస్తాయి. ఇలా పని చేసేవాడు యోగి అవుతాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః అంటుంది ఆత్మ సంయమ యోగం. అంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా పనిచేయమంటుంది. మరి ఫలితాన్ని ఆశించకుండా కర్మాచరణం ఎలా సాధ్యమవుతుంది? నేల దున్ని, నారు పోసి, నీరు పెట్టిన రైతన్న ఎలాంటి ఫలితాన్ని ఆశించొద్దా? ఖచ్చితంగా ఆశించాలి. కానీ మనం పనిచేసే విధానంలోనే మార్పులు రావాలి. కర్తవ్య కర్మను చేసుకుంటూ పోయేవాడు యోగి. ఇక్కడ కర్తవ్య కర్మ అంటే తనకు కేటాయించి ఉన్న పని అని అర్థం. అయితే నా పనిని నేను చేసుకుంటూ పోతున్నాను అనే భావంతో పనిచేయడం వల్ల ఒక సమత్వ స్థితి వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ స్థితిలో చేసే వారి పనిలో నాణ్యత ఉంటుంది. దినచర్యలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ చేసే ప్రతి పని దైవ సేవగా భావిస్తూ విశ్వ ప్రేమను, సర్వభూత దయాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ అభ్యాసం వల్ల సృష్టి అణు అణువులో దైవత్వాన్ని చూడగలుగుతాం. ఇదే అనన్య చింతన. ఈ అభ్యాసం ఫలించిన సాధకుడికి భౌతికంగా, మానసికంగా సమదృష్టి కలుగుతుంది. మనసులో ప్రతికూల అనుకూల భావాలు క్రమంగా తగ్గిపోతాయి. వినియోగాన్ని బట్టి మాత్రమే ఆ వస్తువును స్వీకరిస్తాం తప్ప విలువని బట్టి కాదు. న్యాయమూర్తి చెడ్డవాడికి శిక్ష వేసినా అది కర్తవ్య నిర్వహణలో భాగమే తప్ప అతని మనసుకు తాకదు. అభ్యాస యోగ కౌశలుడు తనకు ఎదురైన పరిస్థితుల విషయంలో ఒక న్యాయమూర్తిగా మాత్రమే ప్రవర్తిస్తాడు. విశాలమైన విశ్వంలో తన పాత్రను గుర్తించి సమదర్శనాన్ని కర్మాచరణలో నైపుణ్యాన్ని సాధించి తన జీవన పయనంలో సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాడు, కృతార్థుడవుతాడు. నీకు నువ్వు ఇచ్చుకుంటే విలువైన నజరానా యోగ సాధన అన్నాడు టిబెట్ రచయిత రిన్ పోచే. మనిషి బతుకుకే కాదు తనను తాను తెలుసుకునే యోగ ప్రక్రియలకు కూడా మనం పీల్చి వదిలే శ్వాసలే మూలాధారం. ముక్కులోని గాలి మోక్షానికి దారి అన్నారు యోగి వేమన. మనిషి నిమిషానికి సగటున 15 సార్లు ఊపిరి పీలుస్తాడు, గంటకు 900 సార్లు, రోజుకు 21,600 సార్లు. మన ప్రయత్నమేమీ లేకుండా శ్వాసక్రియ సాగుతూ ఉంటుంది. శ్వాస లోనికి వెళ్లేటప్పుడు స అని, బయటకు వచ్చేటప్పుడు హ కార ధ్వని చేస్తూ ఉంటుంది. దీన్నే హంస మంత్రం అని వివరిస్తోంది క్రియాయోగం. మనిషి శరీరంలో సహజంగా జరిగే ఈ మంత్ర జపాన్ని పూర్తి ఎరుకతో తెలిసి చేయడమే తనను తాను తెలుసుకునే మార్గం అంటుంది ఈ యోగ ప్రక్రియ. హంసధ్వని వెలువడుతుందన్నమాట. యోగాభ్యాసం అనగానే ముందుగా వినిపించే మాట ప్రాణాయామం. అసలు ఈ ప్రాణం అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? లోక వ్యవహారంలో నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ నానుడిలోని పంచప్రాణాల వివరణను మన ఋషులు ఎంతో విశ్లేషించి చెప్పారు. హృది ప్రాణో ఉదే పాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠ దేశస్థో జ్ఞాన సర్వ శరీరగ. ఈ శరీరంలో 5 ప్రాణవాయువులు ఉంటాయి. వాటికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, జ్ఞాన అని 5 పేర్లు. హృదయంలో ప్రాణవాయువు, గుదంలో అపానవాయువు, నాభిలో సమానవాయువు, కంఠంలో ఉదానవాయువు, శరీరం అంతటా జ్ఞానవాయువు వ్యాపించి ఉంటుంది. ఈ సృష్టి అంతా రేఖాగణిత సూత్రాల ఆధారంగా ఉంటుంది. మన శరీరం కూడా అంతే. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే తుఫాను వచ్చిన ప్రతిసారి టీవీ ప్రసారాల్లో అంతరాయాలు వచ్చేవి, యాంటనాని సరిచేయాల్సి వచ్చేది. అది ఒక విధమైన కోణంలో ఉంటేనే టీవీలో ప్రసారాలు బాగా వచ్చేవి. ఈ శరీరం కూడా అలాంటిదే. మీరు దాన్ని సరైన స్థితిలో ఉంచితే అది పూర్తి విశ్వాన్ని గ్రహించగలదు. మీరు దాన్ని వేరే విధంగా ఉంచితే సమస్యలు వస్తాయి. మీకు మీ పంచేంద్రియాలు తప్ప ఇంకేమీ తెలియవు. మన శరీరం ఒక బారోమీటర్ వంటిది. మీకు దాన్ని ఎలా చూడాలో తెలిస్తే అది మీ గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంతా తెలియజేస్తుంది. మీ శరీరం మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అందుకనే మనం యోగాలో మన శరీరాన్ని నమ్మడం నేర్చుకుంటాం. యోగా ద్వారా మనం మన భౌతిక శరీరంలో జరిగే కొన్ని నిర్బంధపు ప్రక్రియలను స్పృహతో జరిపే ప్రక్రియలుగా మారుస్తాం. తద్వారా శరీరాన్ని అన్నింటినీ గ్రహించగలిగే, తెలుసుకోగలిగే ఒక శక్తివంతమైన పరికరంగా మారుస్తాం. శరీరాన్ని ఎలా చదవాలో తెలిస్తే అది మీ సామర్థ్యాన్ని, మీ పరిమితులను, మీ భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ మీకు తెలియజేస్తుంది. యోగా అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం అని అర్థం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం లేక తలక్రిందులుగా నుంచోవటం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు. అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు యోగా అంటే ఐక్యం అని అర్థం. మీరు అన్నిటితో ఐక్యమైతే అదే యోగా అంటారు సద్గురు జగ్గి వాసుదేవ్. చెట్లు చిగురిస్తాయి, ఆకులవుతాయి, అవి రాలి తిరిగి చెట్టుకు ఎరువుగా మారతాయి, కొత్త చిగుళ్లకు కారణమవుతాయి. ఆత్మ కూడా అంతే, మనిషి రూపంలో పుడుతుంది. ఆ శరీరంతో ఎన్నో కర్మలు నిర్వహిస్తుంది, వాటినే భావి జన్మ పరంపరకు బాటలుగా వేసుకుంటుంది. ఈ చక్రీయ భ్రమణంలో పుట్టుకకు చావుకు అతీతమైన సహజ స్థితి ఒకటి ఉంటుంది. ఎవరినైనా సరే ఆ స్థితికి తీసుకెళ్లే సాధన మార్గమే యోగం. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా మనల్ని మనకు పరిచయం చేసే ఏకైక మార్గం. శరీరాన్ని సాధనంగా చేసుకుని శ్వాసను మార్గంగా మార్చుకుని మనిషి చేసే ఈ ఆధ్యాత్మిక యాత్ర అద్భుతమైంది, అపురూపమైంది. ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ దీని ఉప ఉత్పత్తులు. మహేశ్వరుడు యోగానంద స్వరూపుడు. భారతీయ సంప్రదాయంలో యోగం అంతా కలిసి ఒక మూర్తిగా రూపొందితే అదే శివస్వరూపం. సాధకులకు ఆ రూపం, వ్యక్తిత్వం అంతులేని స్ఫూర్తినిస్తుంటాయి. చంచలమైన మనస్సును ఎలా అదుపు చేసుకోవాలో యోగ శాస్త్రం ఒక్కో మెట్టుగా విధానాలన్నింటినీ పతంజలి మహర్షి చెప్పారు. మనస్సును స్థిరం చేసినప్పుడు, చేరినప్పుడు మనిషి సమాజాన్ని చూసే దృక్కోణమే మారిపోతుంది. జ్ఞానాన్ని పొందాలనుకున్న ఏ సాధకుడైనా యోగ సమాధి నిష్ఠలో ఉన్న యోగమూర్తి అయిన శివుడి స్వరూపాన్ని గమనిస్తే తాను అనుసరించాల్సిన మార్గమేమిటో బోధపడుతుంది. యోగ సాధనలో శివుడు పద్మాసనంలోనే ఉంటాడు. అందులో ఉండి ధ్యానం చేస్తే హృదయ స్థానంలో మనస్సును ఏకాగ్రం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎడమకాలను కుడి తొడపై, కుడికాలను ఎడమ తొడపై ఉంచి రెండు చేతులను మోకాళ్ల మీదకు తెచ్చి ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుతారు. ఆ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉంటుంది. ధ్యానం చేయడానికి శరీరం అనువుగా ఉంటుంది. శివుడి చిన్ముద్ర జ్ఞానానికి చిహ్నం. శివస్వరూపంలో కనిపించే మరొక మహోన్నత చిహ్నం సమాధి స్థితి. సమాధి అంటే సాధకుడు దేనినైతే ధ్యానిస్తున్నాడో దానిలో లీనమైపోవడం. యోగానికి సంబంధించిన 8 అంశాలలో సమాధి చివరిది. ఉన్మని, మనోన్మని, అమరత్వం, లయం, తత్వం, శూన్యాశూన్యం, పరమపదం, అమనస్యం, అద్వైతం, నిరాలంబం, నిరంజనం, జీవన్ముక్తి, సహజం, తుర్యం, తురీయం, ఇవన్నీ సమాధికి పర్యాయ పదాలు. యోగమూర్తి అయిన శివుడికి ఉండే 3 కళ్ళు ఆయన సాధనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంటాయి. యోగ సాధనలో సఫలీకృతులైన సాధకులు సమాధి స్థితిలోకి చేరుకున్నప్పుడు నుదురు భాగంలో ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ స్వామికుండే 3 కన్ను ఆజ్ఞాచక్రంలో ప్రకాశించే ఆత్మజ్యోతికి నిదర్శనం. అలాగే సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలకు శివుడు అతీతుడనే అర్థం కూడా ఉంది. యోగ నిష్టలో ఉన్న పరమేశ్వరుడి మెడలో పాములు కనిపిస్తాయి. ఈ పాములు యోగ సాధన ద్వారా చెడును అదుపు చేయవచ్చనే సందేశాన్ని ఇస్తూ కనిపిస్తాయి. ఆ స్వామి శిరస్సును ధరించిన గంగ కూడా యోగ సాధనకు నిదర్శనమే. యోగ సాధకుడు సంపదలను స్వార్థం కోసం కాకుండా పరుల కోసం వినియోగించే తత్వాన్ని కలిగి ఉంటాడన్న సందేశం గంగ ద్వారా అందుతుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రేమైన మీతో కార్యక్రమంలో. ఒక చిన్న విరామం తర్వాత వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పోరా కరుణ లేని కలలు పండే కాలమంతా కన్నుల ముందే కదలిపోయే కలలు పండే కాలమంతా కన్నుల ముందే కదలిపోయే లేత మనసుల తిగురు కాగా పూతలోనే రాలిపోయే నిదుర పోరా తమ్ముడ
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రేమతో మీ ఆర్జే భాగవిత. శుచి శుభ్రత భౌతిక ప్రయోజనాల కోసమేనా? అది కేవలం శారీరక సంబంధమైన విషయమా? నిజానికి శుభ్రత ఒక ధర్మం. అది ఆడంబరం కాదు, ఆచారం అంతకన్నా కాదు, అదొక అనంతమైన విజ్ఞానం. మనిషి నడతను తీర్చిదిద్దే సంస్కారం. శుభ్రత బాహ్యం, ఆంతరింగకం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్య శౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవడం ఆంతరంగిక శౌచం అవుతుంది. బాహ్య శౌచం కన్నా మానసిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్ఛంగా శుచిగా లేకపోతే బాహ్య శౌచం ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వదు అంటారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు. పంచ శౌచాలు శాస్త్ర గ్రంథాలు శౌచం ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి. మనశౌచం, మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా ఉండడం. కర్మ శౌచం, కపటం లేకుండా ధర్మాన్ని పాటిస్తూ నిత్య విధులను నిష్కామంగా చేస్తూ జీవించడం. కుల శౌచం, నీచమైన పనులకు దిగజారకుండా సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండడం. శరీర శౌచం, స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచడం. వాక్ శౌచం, అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకడం. పరిశుభ్రమైన మనస్సు శరీరం అద్భుతాలను చేస్తాయి. ఆ విషయాన్ని గుర్తించిన సనాతన భారతీయ సంప్రదాయం శౌచం లేదా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. అసూయ, ఆందోళన, అనుమానం, అసహనం, ఈర్ష్య, ద్వేషం, కోపం మొదలైన అవగుణాలు లేని మనస్సు ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. దీన్నే మానసిక శౌచం అంటారు. స్వచ్ఛమైన మనస్సుతో చేసే పూజ, ధ్యానం, తపం ఎంత చిన్నవైనా అనంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే మహాయోగి వేమన చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అంటారు. అలాగే మలినాలేవి శరీరానికి అంటకుండా ఉండేలా స్నానాది విధులు చేయటాన్ని బాహ్య శౌచం అంటారు. ఈ భౌతికమైన శుభ్రత మానసిక ఉన్నతికి పునాదిగా నిలుస్తుంది. శారీరకంగా, ఆంతరంగికంగా పరిశుభ్రత మనిషికి ఏకాగ్రతనిస్తుంది, లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థోగతోపివా, యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంత శుచిహి. నిత్య విధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే బాహ్య అంతరంగ శౌచాలు తప్పనిసరి. పుండరీకాక్షుడి స్మరణం వల్ల శుచిత్వం వస్తుందని చెబుతుంది ఈ శ్లోకం. బలం, ఆయుష్, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు ఇవన్నీ శుభ్రత వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. శుభ్రత లేని చోట పరమాత్మ ఉండడు. స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రార్థన లేదా ధ్యానం ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో తొలి మెట్టు. శాస్త్ర గ్రంథాలు కూడా శుచిత్వం మాతృ రూపేణ అంటాయి. శుచిత్వం మనకు తల్లి లాంటిది. తల్లి ఏ విధంగా బిడ్డకు సదా రక్షగా ఉంటుందో శౌచం కూడా అలాగే మనల్ని రక్షిస్తుందని భావం. వేదాలు, ఉపనిషత్తులు కూడా ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. ఋగ్వేదంలో అనేక చోట్ల శుభ్రతను గురించి ప్రస్తావన వస్తుంది. స్కందోపనిషత్తు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే శుచిత్వం అని చెబుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటామో అప్పుడు మనస్సు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టదు. భగవద్గీతలో చెప్పిన అంతరంగిక శౌచం ఇదే. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాయోగంలో శుచిత్వమే జ్ఞానం అని వివరిస్తాడు. శుభ్రత అది దేవతల లక్షణాల్లో ఒకటని అంటాడు. ఇదే విషయాన్ని రూఢిపరుస్తూ దైవాసుర సంపద్ విభాగ యోగంలో శుచిగా ఉండని వారికి రాక్షస ప్రవృత్తి ఉంటుందని చెప్తారు. శారీరకంగా శుభ్రంగా ఉండకపోవడం వల్ల మంచి ఆలోచనలు చేయలేరు. మంచి ఆలోచనలు చేసే మనసు ధర్మాన్ని విడిచిపెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు. నిజానికి శుభ్రత శారీరక తపస్సులో ఒక భాగం. స్వామి వివేకానంద "A sound mind in a sound body" ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని చెప్పారు. శ్రీనాథ మహాకవి కూడా తన చాటువుల్లో ఓ చోట "అంగడి ఊర లేదు, వరి అన్నము లేదు, శుచిత్వమేమి లేదు" అంటూ వాపోతాడు. ఇక మరెప్పుడు అలాంటి ప్రదేశాలకు రానంటాడు. శుభ్రత లేని చోట పెద్దలు పండితులు ఉండరు అనటానికి శ్రీనాథుడి వృత్తాంతమే ఉదాహరణ. ఆంగ్లంలో "క్లీన్లినెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్" దైవం తర్వాత రెండో స్థానం పరిశుభ్రతదే అనే సామెత ఉంది. హైందవ సంప్రదాయాలతో పాటు పాశ్చాత్య సంప్రదాయంలోనూ శుభ్రతకు దైవంతో సమానమైన ప్రాధాన్యత ఉందనే విషయం ఈ సామెత ద్వారా తెలుస్తుంది. శుచిత్వం మనకు జీవన విధానం కావాలి. పరమాత్మ దర్శనానికి సోపానం కావాలి. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలున్నాయి. వీటిలోని 16వ మంత్రం "యహ శుచిహి ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశ్చంచ శ్రీకామసత్తతం జపేత్" లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చేయాలని దీని భావం. ఎక్కడ శుచిత్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. అందుకే మన పెద్దలు "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నారు. శుభ్రత శాంతి ఉన్న చోట అనారోగ్యం దరిచేరదు. అంతకు మించిన భాగ్యం మరొకటి ఉంటుందా? శుభ్రత ప్రాధాన్యాన్ని వివరించే పలు పురాణ కథలు ఉన్నాయి. కశ్యప ప్రజాపతికి దితి, అదితి ఇద్దరు భార్యలు. దితి కుమారులు దైత్యులు అంటే రాక్షసులు, అదితి కుమారులు ఆదిత్యులు అంటే దేవతలు. వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేని దితి ఇంద్రుడిని సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుణ్ణి కోరుతుంది. ఆయన సరే అని వరమిస్తాడు. కానీ ప్రసవం అయ్యే వరకు శుభ్రతను అన్ని వేళలా పాటించి తీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పి ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి కాళ్ళు చేతులు కడుక్కోకుండానే పడగదిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే ఇంద్రుడు అనురూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి శిశువును నరకడం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకు వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుణ్ణి వేడుకుంటుంది. అతడు అంగీకరించి బయటకు వచ్చి తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన మరుద్గణం. ఈ వృత్తాంతం జరిగినప్పటి నుంచి సంధ్యా సమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదు అనే ఆచారం వాడుకలోకి వచ్చింది. బుద్ధ భగవానుడు బాహ్య పరిశుభ్రతతో పాటు మనసులోని క్లేశాలు తొలగించుకుని మనోశుభ్రతను కూడా పాటించాలి అని బోధించేవాడు. ఇందుకోసం విమల కీర్తి నిర్దేశక సూత్రాలను ప్రతిపాదించాడు. మనసుకు అంటిన మాలిన్యాలు, అంటే రాగద్వేషాలు మొదలైనవి పోగొట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ షట్ పారమితులు, పంచశీల పాటించాలని బౌద్ధ ధర్మం చెబుతోంది. ఈ ప్రక్రియలో ఉపాసకుడు ఆచరించాల్సిన ద్వాదశ నివరణాలను కూడా బౌద్ధం వివరిస్తుంది. ప్రత్యేకించి శౌచవ్రతానికి బౌద్ధం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటూ ప్రభువు నిష్కల్మషమైన మనస్సుకు ప్రాధాన్యతనిచ్చారు. మనిషి మనస్సులో కలిగే ఆలోచననే అతని నడవడికను నిర్దేశిస్తుంది. మనోశుద్ధితో కూడిన బాహ్యశుద్ధి మాత్రమే దేవుడి వద్దకు దారి చూపిస్తుందని క్రైస్తవ ధర్మం కూడా శుచిత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మరొక షార్ట్ బ్రేక్ తర్వాత. ప్రియమైన మీతో కార్యక్రమంలో వెంటనే ఉండండి. మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నిలువవే వాలు కనుల దాదా, వయ్యారే హంస నడక దాదా, నినడకలు హొయలున్నదే తానా, నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. నిలువవే వాలు కనుల దానా, వయ్యారే హంస నడక దానా, నినడకలు హొయలున్నదే తానా. ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో, ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో. విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో, నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. నన్ను చూడరాదా, చెంత చేరా సమయమిది కాదా, ఒకసారి నన్ను చూడరాదా, సమయమిది కాదా, చాలు నీ మర్యాద. వగలాడినే నీ వాడనే కాదా, నువ్వు పులుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా, అది నీకే తెలుసు. మగడంటే మోజులేనిదానా, మనసుంటే నీకు నేను లేనా, మగడంటే మోజులేనిదానా, నీకు నేను లేనా, కోపమా నా పైన, నీ నోటి మాటకే నోచుకోలేనా. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యాదే హంస నడక దానా, నీ నడకలు హొయలున్నదే తానా, నువ్వు కొలుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా, ఓ తెలియా.
మీడియాలో మీకు ఇష్టమైన షోని మిస్ అయ్యారా? మీకు నచ్చినా మీరు మెచ్చినా మా రేడియో షోలను మరొక్కసారి వినాలనుకుంటున్నారా? అయితే మా పాడ్కాస్ట్లను audioboom.com/channel/myinmedia తిరిగి వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైనతో మ్యాజే భాగ్యతో. నీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం చూసే ఉంటారు కదా, అందరూ కోటి రూపాయలను గెలుచుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. కానీ పుట్టుకతోనే మనం కోటీశ్వరులం అని తెలుసా మీకు? ప్రపంచాన్ని నీకు చూపించే నీ కన్నుకు విలువ కట్టగలవా? క్షణమాత్రం తీరిక లేకుండా పనిచేస్తూ రక్తశుద్ధి చేసే గుండె ఖరీదంతా? ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కొలువై ఉంటూ నీ పంచ ప్రాణాలను కాపాడే ప్రాణవాయువును నీవు బయట కొనుగోలు చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో లెక్కగట్టి చూడండి. అప్పుడు తెలుస్తుంది భగవంతుడు మనల్ని ఎన్ని కోట్లకు అధిపతిగా పుట్టించాడో అని. అద్భుతమైన విషయాలు అతి సామాన్యమైనవిగా అనిపిస్తుంటాయి. దీనికి కారణం అద్భుతాలన్నీ అతి మామూలుగా జరుగుతుండడమే. ఒక గ్లాసు పళ్ళరసం తాగామనుకోండి, అదేమంత గొప్పతనం అనిపించదు. కానీ గొంతు క్యాన్సర్ ఉన్నవాడికి అదో అపురూపమైన అనుభవమే. సాయం సంధ్యలో సముద్రం ఒడ్డున నడుస్తున్నాం అనుకోండి, అందులో పెద్ద విశేషమేముంది? నడవలేని స్థితిలో ఉన్న మనిషికి అదో తీరని కలే. ఒకవేళ జరిగితే అతనికి అది గొప్ప మహిమ. మరో కారణం ఏంటంటే అన్ని అద్భుతాలు అందరికీ అందుబాటులో ఉంటాయి, ఒకే అనుభవాన్ని ఇస్తాయి. అందుకే వాటిని పెద్దగా పట్టించుకో, గొప్పగా గుర్తుపెట్టుకో. నేను ఉదయాన్నే నిద్రలేస్తాను, మా పక్కింటి కూడా అంతే. నాకు రెండు కళ్ళు ఉన్నాయి, ఆయనకి ఉన్నాయి, వింత ఏముంది అనిపిస్తుంది. ఎన్నో పనులు ఎల్లవేళలా నిరంతరం జరుగుతూనే ఉంటాయి, కాబట్టి అద్భుతాలుగా గుర్తించలేకపోతున్నాం. రోజు తింటున్నాం, నిద్రపోతున్నాం, అనుక్షణం శ్వాసిస్తున్నాం, అందుకే వాటిని చిన్న విషయాలుగా పొరబడుతున్నాం. మరో ముఖ్య కారణం ఏమిటంటే ఈ అద్భుతాలు అప్రయత్నంగా అలవోకగా జరుగుతున్నాయి. ఎంతో శ్రమించి సాధించిన వాటిని మాత్రమే మనం అమూల్యమైనవిగా భావిస్తాం. సూర్యుడు పనిచే వెలుగుకు మనం ఎంత ధనం చెల్లిస్తున్నాం? మాట మాత్రమైనా అడగకుండానే కాంతినిస్తున్నాడే. వర్షం కురిపించినప్పుడు ఆకాశం పన్ను వసూలు చేస్తోందా? అనాయాసంగా లభించే వస్తువులపై అనాదరణ చూపిస్తాం కదా. ప్రాణవాయువు విలువ పైకమిచ్చి కొనుక్కుంటే తెలిసొస్తుంది. ఆసుపత్రుల్లో చేరిన వారందరూ ఆక్సిజన్ కోసం ఎంతో ఖర్చు చేస్తుండటం గమనించారా? గాలి, వెలుతురు, నీరు వంటి ముఖ్య అవసరాలు తీరకపోతే ఎలా జీవించాలో ఊహకు కూడా అందదు. కానీ ఇంతటి అద్భుతాలకు ఏమాత్రం విలువ ఇవ్వం. భగవంతుడి సృష్టిలో ప్రతిదీ అద్భుతమే, అమూల్యమే. అంతుబట్టని ఆ నిగూఢ శక్తి మనకు కల్పించిన సదుపాయాల్లో శ్వాస ఒకటి. మనం బతకాలంటే గాలిని పీల్చాల్సిందే. మనిషి బతకడానికి రోజు 550 లీటర్ల ఆక్సిజన్ ని స్వీకరిస్తున్నాడని సైన్స్ చెబుతోంది. దాన్ని కృత్రిమంగా పొందాలంటే ఏటా 40 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సిందే. మన కన్ను 576 మెగాపిక్సెల్ కెమెరాతో సమానం. ఇదంతా ప్రకృతి సిద్ధంగా మనిషికి అందడం విశేషమే. ఇలాంటి సంపదను సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం. ఎక్కడో గగనమండలం నుంచి పడ్డ జలరాశులు నీ తోటను పలకరించి నీ ఇంటి ప్రాంగణంలో లయబద్ధంగా ఆడుతున్న వైనాన్ని విజ్ఞాన శాస్త్రం ఎలా పంపొందుతుంది? అవధి లేని జిజ్ఞాస, అంతులేని ఆశ్చర్యం, నిరంతర పరిశోధన వల్ల. జ్ఞానం అంటే ఇదే కదా. అమాయకమైన పసిపాప మాదిరిగా ఆశ్చర్యపడుతూ అద్భుత రసావిష్కరణ చేయాలి. ఎండ తీవ్రతకు సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘమై వర్షించడం, ఒక్కసారిగా కాక అంచెలంచెలుగా జలధారలు కురియడం, వాన వెలిసి తిరిగి ఎండకాయడం, ఎక్కడి మార్పులు అక్కడ మాయం కావడం అద్భుతమే కదా. తల్లి తన బిడ్డకు పాలిచ్చినట్లు ప్రకృతి వర్షించి మనల్ని పోషిస్తోంది. ఇంట్లో తలుపులు మూసుకుని కూర్చుని యాంత్రికంగా భగవద్గీత చదువుకునేవారు బయట ఇలాంటి
వర్షాన్ని కురిపించడంలో పరమాత్మ ప్రదర్శించిన ప్రతిభను వైజ్ఞానిక మేధస్సు పరిశీలించి అవగాహన చేసుకోవడం జ్ఞానయోగం. అమృత తుల్యమైన వర్షధారలను కర్షకుడు భగవంతుడి కానుకగా భావించి పంటలను పండించడానికి, దాహాన్ని తీర్చడానికి వాడుకుంటే అది కర్మయోగం. ఈ విధంగా గీతా జ్ఞానం నిత్య జీవితంలో అనుభవైక వేద్యం. తపస్సు అంటే ఏంటి? తపస్సు చేసేందుకు ఇల్లు బంధాలు విడిచిపెట్టాలా? కాషాయ వస్త్రాలు దండ కమండలాలు ధరించాలా? అడవుల్లోకి వెళ్ళి కందమూలాలు తింటూ ఏదో చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకోవడం తపస్సా? నిజంగా ఇలా చేస్తేనే భగవద్ అనుగ్రహం కలుగుతుందా? నిజానికి తపస్సు అనేది ఒక జీవన విధానం, అదో క్రమశిక్షణ. మనిషి నియమబద్ధంగా జీవితాన్ని గడపడానికి పెద్దలు సూచించిన సర్వోన్నత సాధన మార్గం అది. సాధారణ అర్థంలో మనం అనుకునే తపస్సు కూడా తపస్సే, కానీ అదొక్కటే కాదు. దైనందిన జీవితంలో ఉంటూ తన ధర్మాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా 100% ఆచారాన్ని పాటించడమే తపస్సు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నీ విడిచి ఎక్కడికో వెళ్లాలనుకోవడం పలాయనవాదమే కానీ ఆధ్యాత్మిక మార్గం కాదు. బాధ్యతల్ని విస్మరించిన వారికి ముక్తి ద్వారాలు తెరుచుకో. కాబట్టి స్వధర్మ కర్మాచరణే సిసలైన తపస్సు అవుతుంది. మహాభారతం అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధి పొందిన ఘట్టంలో ధర్మరాజును యక్షుడు అడిగిన 72 ప్రశ్నల్లో తపస్సు అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా ఉంది. ఇందుకు ధర్మరాజు తన వృత్తి కుల ధర్మాన్ని ఆచరించడమే తపస్సు అని చెబుతాడు. తపస్సు అంటే తప్పించడం. ఒక పని సాధించడం కోసం మనం పడే ఆరాటం, ఆ పని తప్ప లోకంలో మరొకటి లేదు అన్నంతగా లక్ష్యాన్ని సాధించడం కోసం చేసే శ్రమ. భగీరథుడు సరిగ్గా ఇదే చేశాడు. దేవలోకంలో ఉండే గంగానదిని భూమి మీదకు తీసుకురావాలని ఎన్నో యుగాల నాడు ఆయన చేసిన ప్రయత్న రూప తపస్సు ఫలితాన్ని ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం కదా. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి బాహ్య శుద్ధి అంతఃశుద్ధి కలిగి ఉండి నమ్మిన లక్ష్యం మీద మనస్సు నిలిపి ధ్యానం చేయడమే తపస్సు. ఇదే విషయాన్ని అని సనత్ కుమారుడు వ్యాసుడికి చెప్పారు. సనత్ కుమారుడు చెప్పిన తపో మార్గాల్లో సామాజిక శ్రేయస్సుకు పనికి వచ్చే అనేక విషయాలున్నాయి. చెరువులను తవ్వించడం, బావులను నిర్మించడం వంటివి లోక కళ్యాణం కోసం నిరంతరం సద్బుద్ధితో నిస్వార్థ భావనతో చేసే వ్యక్తి కూడా చక్కటి తపస్సు చేస్తున్న వాడి కిందే లెక్క. ధ్యానం చేసుకుంటూ భగవంతుడిని గురించి తపస్సు చేసే వ్యక్తి పొందే ఫలితాలను సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులు కూడా పొందగలరని వివరించారు. కేవలం తన కోసం కాక 10 మంది మేలు కోసం చేసే ఏ పనైనా ఉత్తమమైన తపస్సేనని చెప్పడమే శివపురాణం నొక్కి ఒక్కాణించింది. ఆది శంకరాచార్యులు కూడా ఈ విషయాన్ని చెబుతూ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు. చిత్తశుద్ధితో చేసే ప్రతి పని పరమేశ్వర ఆరాధనే అవుతుంది అన్నారు శంకరులు. మనస్సు, వాక్కు, ఆచరణ ఈ మూడింటిలో ఏకత్వ భావన త్రికరణ శుద్ధి సాధించాలి, అదే తపస్సు అవుతుంది. నిజానికి శ్రద్ధతో చేసే ప్రతి పని తపస్సే. దేన్నైనా సరే అంతఃకరణ శుద్ధితో దీక్షతో చేస్తున్నప్పుడు నాణ్యమైన ఫలితాలు వస్తాయి. అలా చేసే ప్రతి పని తపస్సే. అందుకే తపస్సునిచ్చే ముఖ్యమైన ఫలితాల్లో నాణ్యతను ముఖ్యమైనదిగా చెప్పచ్చు. తపస్సు చేసుకోవటానికి ఇల్లు విడిచి అరణ్యాలు పట్టాల్సిన అవసరం లేదు. ఇంటినే తపోభూమిగా మార్చుకోవాలి. ఇందుకోసం మొదటగా మనిషి తాను మారాలి. తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. మానవ జన్మను సార్థకం చేసుకునే పనులు చేయాలి. స్వామి వివేకానంద ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యరికం చేశాడే కాని అడవులకు వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేయలేదు. జాతి సముద్ధరణే జీవిత సర్వస్వం అనుకున్నారు. కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా తన పేరు చెబితేనే ధైర్యం కలిగేంతగా జాతిని చైతన్యపరిచారు. యుగాల పాటు తపస్సు చేస్తే వచ్చే ఫలితాన్ని ప్రజా జీవితంలో ఉంటూనే పొందారు. ఇంకా ఎందరెందరో వీరి మార్గం అనుసరణీయం. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ తపస్సు 3 రకాలుగా ఉంటుందని చెప్పారు. శారీరక తపస్సు, దేవతలను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను పూజించటం, త్రికరణ శుద్ధిగా ఉండడం, ఇతర ప్రాణులను హింసించకుండా ఉండడం, వాచక తపస్సు, ఉద్వేగపూరితంగా మాట్లాడకుండా ఉండడం, సత్యం మాట్లాడడం, ఇతరులకు ప్రేమ కలిగించేలా మాట్లాడడం, తన ధర్మాన్ని అనుసరిస్తూ స్తోత్రాలు మంత్రాలు పఠించడం, మానసిక తపస్సు, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, ప్రసన్నమైన వదనం, ఆత్మ నిగ్రహం, పరిశుద్ధమైన భావాలు కలిగి ఉండడం, స్వధర్మాన్ని పాటించడం, చిత్తశుద్ధితో ఆచరించడం తపస్సు అవుతుంది. మహాభారతంలోని ధర్మవ్యాధుడి వృత్తాంతం ఇందుకు ఉదాహరణ. మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఈ కథ చెబుతాడు. కౌశికుడనే బ్రహ్మచారి అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఒక రోజున చెట్టు మీద ఉన్న పిట్ట వేసిన రెట్ట అతని మీద పడుతుంది. ఆగ్రహంతో తలెత్తి పైకి చూస్తాడు కౌశికుడు. తపశ్శక్తితో కూడిన అతడి నేత్ర దృష్టికి ఆ పక్షి ప్రాణాలు కోల్పోతుంది. భిక్షాటన చేస్తూ ఓ గృహిణి ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాందేహి అని అడుగుతాడు. భర్తకు పరిచర్యలు చేస్తూ ఆలస్యంగా భిక్షను ఇవ్వబోయిన ఆ ఇల్లాలిని కౌశికుడు అతడు కోపంగా చూస్తాడు. నీ కోపానికి మాడిపోవటానికి నేను పెట్టను కాదు అంటున్నామే. అడవిలో జరిగిన సంఘటన ఆమెకు ఎలా తెలిసిందని, సాధారణ ఇల్లాలికి అంత శక్తి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతాడు. అందుకామే, ఇల్లాలిగా నా ధర్మ నిర్వహణ తప్ప నాకు మరొకటి తెలియదు. మిథిలా నగరంలో ధర్మవ్యాధుడనే వ్యక్తి దగ్గరకు వెళ్ళు, అతడు నీకు బోధ చేస్తాడని చెబుతుంది. మిథిలకు వెళ్ళిన కౌశికుడు మాంసం విక్రయిస్తూ జీవించే ధర్మవ్యాధుని చూసి, నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది, ఏ తపస్సు చేశావని ప్రశ్నించాడు. నాయనా, నాకు ఏ తపస్సు తెలియదు, నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను, నా తల్లిదండ్రులను ఏమాత్రం కష్టపెట్టను, వారికి సేవ చేస్తాను, ఎవరినీ బాధ పెట్టను, పెద్దలను, జ్ఞానులను, గురువులను గౌరవిస్తాను, అసత్యం పలకను, భార్యను తప్ప పరస్త్రీల వైపు కన్నెత్తి చూడను, ఆశ అసూయలను మనసులోకి రానివ్వను, నిందలను పొగడ్తలను సమంగా స్వీకరిస్తాను, ఇదే నేను చేసే తపస్సు అని చెబుతాడు. మహాసాధ్వి అయిన ఇల్లాలు పంపించిన కారణంగా నీతో మాట్లాడాను తప్ప నాతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అంటాడు. ఒకే ఒక్క బిడ్డవు కదా, తల్లిదండ్రుల్ని వదిలేసి అడవులకు వెళ్ళి ముక్కు మూసుకోవటం వల్ల మోక్షం రాదయ్యా, నీ తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన కర్తవ్యం విడిచిపెట్టావు, ఇలాగైతే నీ తపస్సు ఫలించదు, కన్నవారిని సేవించుకో, నీ ధర్మాన్ని పాటించు, అదే తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అని బోధ చేస్తాడు. ఇలాగా ఎందరెందరో మహానుభావులు రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. నిజంగా మన సెంటెన్స్ లో చెప్పుకోవాలంటే, అలా చెప్పాలి అంటే ఈ రోజు ప్రియమైన మీతో కార్యక్రమం సరిపోదు మనకి. ఇంకా బోల్డెన్ విశేషాలు మరిన్ని షోస్ లో మనం మాట్లాడుకుందాం. అలాగే ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఆచే భార్గవి. వింటూనే ఉండండి మై అండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటిదాకా మీరు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం జూన్ 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. జూన్ 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం విన్నారు.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.